అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము. అల్లర్లు తగ్గిపోయాక పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్లను ఆత్మీయంగా ప్రోత్సాహపరచి వాళ్ల నుండి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత మాసిదోనియాకు వెళ్లాడు. ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు. అక్కడ 3 నెలలున్నాడు. అక్కడి నుండి సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చేయాలనుకుని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకుంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియాకు వెళ్లి అక్కడ నుండి ప్రయాణం చేశాడు. అతని వెంట ఉన్నవాళ్లు ఎవరనగా, బెరయా పట్టణము నుండి పుర్రు కుమారుడైన సోపత్రు, దెస్సలోనికా పట్టణము నుండి అరిస్తరుకు, సెకుందు, దెర్బే పట్టణము నుండి గాయీయు, తిమోతి, ఆసియా నుండి తూకీకును, త్రోఫీము. వీళ్ళు ముందే వెళ్లి మాకోసం త్రోయలో కాచుకుని ఉన్నారు. కాని మేము ఫిలిప్పి నుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తరువాత ఓడలో ప్రయాణమయ్యాము. 5 రోజులు ప్రయాణము చేశాక త్రోయలో వాళ్లను కలుసుకున్నాము. అక్కడ 7 రోజులు ఉన్నాము. ఆదివారం రోజున అంతా కలసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్ధరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్రవచ్చి గాఢంగా నిద్రపోయాడు. ఆ నిద్రలో 3వ అంతస్తు నుండి క్రిందపడ్డాడు. కొంతమంది వచ్చి చనిపోయిన అతన్ని చూశారు. పౌలు క్రిందికి వెళ్లి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతని తన చేతులతో ఎత్తి,
దిగులు పడకండి, ప్రాణం ఉంది
అని అన్నాడు. అతడు మళ్లీ మేడమీదికి వెళ్లి రొట్టె విరిచి సోదరులకు పంచి తానూ తిన్నాడు. తెల్లవారేదాకా వాళ్లతో మాట్లాడి వెళ్లిపోయాడు. ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని ఇంటికి పిలుచుకు వెళ్లారు. ఆ తరువాత వాళ్ల మనసులు ఎంతో నెమ్మదిపడ్డాయి. మేము పౌలును వదిలి ఓడనెక్కి అస్సూకు వెళ్లాము. తాను కాలినడకన అస్సూకు చేరుకుని మమ్మల్ని అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. అక్కడి నుండి మాతో కలిసి ఓడలో ప్రయాణము చేయాలని అతని ఉద్దేశం. మేము అతన్ని అస్సూలో కలుసుకున్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి మితులేనే వెళ్లాము. మితులేనే నుండి మరుసటి రోజు ఓడలో మళ్లీ ప్రయాణం సాగించి కీయోసు ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేశాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి సమోసు ద్వీపానికి దగ్గరగా వచ్చాం. మరొకరోజు ప్రయాణం చేశాక మిలేతు చేరుకున్నాము. పౌలు యెరూషలేము త్వరగా వెళ్లాలని అనుకున్నాడు. ఆసియా ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చేయటం ఇష్టంలేక ఎఫేసులో ఆగకుండా వెళ్లాడు. వీలైతే పెంతకోస్తు పండుగ నాటికి యెరూషలేంలో ఉండాలని అనుకున్నాడు. పౌలు కొందర్ని మిలేతు నుండి ఎఫేసుకు పంపి అక్కడున్న సంఘపెద్దల్ని పిలిపించాడు. వాళ్లు వచ్చాక వాళ్లతో ఇలా చెప్పాడు.
నేను ఆసియాలో అడుగుపెట్టిన నాటి నుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల పన్నాగాల వల్ల నాకు ఎన్నో కష్టాలు దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. ఆత్మీయ విషయాల్లో మీకు దోహదమయ్యే ప్రతి విషయాన్ని దాచకుండా బహిరంగంగా ప్రకటించడమే కాకుండా ఇంటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. మారుమనసు పొంది దేవుని కోసం జీవించుమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు గ్రీకులకు చెప్పాను. పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేయాలనే ఉద్దేశంతో నేను యెరూషలేము వెళుతున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. నేను కష్టాలు కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. నా జీవితాన్ని నేను లెక్క చేయను. కానీ ఈ పరుగు పందెం ముగించి యేసుప్రభు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం. మళ్లీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. అందువల్ల ఈరోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను, మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఎందుకంటే నేను దేవుడు చేయదలచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు గొర్రెల కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన సొంత రక్తముతో సంపాదించాడు. మీ విషయంలో ఈ సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయాక భయంకరమైన తోడేళ్లు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. మీలో నుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను 3 సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకుని రాత్రి మగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని వారించాను. ఈ విషయం మరిచిపోకండి. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతేకాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీకూడా లభించేటట్లు చేస్తుంది. మీ నుండి నేను వెండి బంగారాలు కానీ మంచి దుస్తులు కానీ ఆశించలేదు. నేను నా చేతులతో పనిచేసి నా అవసరాలు, నాతో ఉన్నవాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. కష్టించి పనిచేసి దిక్కులేని వాళ్లకు సహాయం చేయటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియచేశాను. యేసు ప్రభువు తీసుకోవటంలో కన్నా ఇవ్వటంలో చాలా దీవెన ఉంది అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకముంచుకోవటం అవసరమని మీకు రుజువు చేశాను.
ఈ విధంగా చెప్పి అతడు తన మోకాళ్ళుని అందరితో కలిసి ప్రార్థించాడు. ఆ తరువాత అందరూ కంటతడి పెట్టుకుని అతనికి ప్రేమతో వీడుకోలు ఇచ్చారు. మిమ్మల్ని మళ్లీ చూడటం వీలు పడదు అని అతడన్న మాటలు వాళ్లకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడ వరకు వెళ్లారు.